నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం నగేష్ పంచాద్ముల గారి మన దేశం మన రాష్ట్రం కార్యక్రమం నవంబర్ 6, 2017 నాటి ఎపిసోడ్ ప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times the hosts may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
మన రాజ్యం ఈరోజు నవంబర్ 6, 2017 ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 లైవ్ లో ప్రసారం కాబడుతోంది. కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్న శ్రోతలు స్కైప్ లో మైండ్ మీడియా అన్న అకౌంట్ ద్వారా కనెక్ట్ కావచ్చు. ఈ కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు తెలుపదలుచుకున్న వారు మైండ్ మీడియా వెబ్సైట్ ద్వారా కానీ ఆజాద్ హింద్ ఫౌజ్ 1943@gmail.com అకౌంట్ ద్వారా కానీ మీ సలహాలు సూచనలు మాతో పంచుకోవచ్చు. ఈ కార్యక్రమంలో గత 2 నెలలుగా కొన్ని ప్రోగ్రామ్స్ రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ప్లే చేయడం జరిగింది. వాటికి ముఖ్య కారణం ఏంటంటే షెడ్యూల్ సరిపోక కాస్త ఐ కుడ్ నాట్ అటెండ్ టు ద షోస్. ఐ అపాలజైజ్ టు ద ఆడియన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద షో టీమ్ అండ్ వీ విల్ ట్రై టు కంటిన్యూ ద షోస్ రెగ్యులర్లీ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఎవ్రీ మండే అండ్ ఫ్రైడే అట్ నైట్ 9:30 PM ఇండియన్ స్టాండర్డ్ టైం. యాక్చువల్గా మనం కంటిన్యూస్గా షోస్ చేసి ఉంటే ఈ వాటికి 60 షోస్ దాటి మన దేశం మన రాజ్యం కార్యక్రమం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఉండేది. బట్ వీఆర్ ల్యాగింగ్ బిహైండ్ ఐ థింక్ బై 14 or 15 షోస్, మేబీ 18 షోస్. అపాలజైజ్ ఫర్ దట్, బట్ ఎనీహౌ విల్ ట్రై టు క్యాచ్ అప్ and then keep you engaged with news kaadu views and the karyakramam tho we'll stay in touch with our audience. Ee roju karyakramamlo I am sure it's going to be a short show because after a long time we are catching up. I just want to make sure all the audience come up to the pace and then we want to change the pattern of the show also. We are doing some efforts to make show more interactive between people. So, as we go through, we'll see how it takes shape and we will definitely involve live discussions, maybe possibly. Every show, okay, half an hour, we wanted to make sure we invite a guest to the studio and then we have a live discussion. It's under planning. We hope to achieve soon. And we also encourage audience to call into the show so that we can discuss issues, pretty much localized issues of that area. Aa area lo unna issues nu pretty much local ga manam concentrate chesi localized issues nu teesukoni global media lo pracharam cheyadaniki next 2 years lo mana desam mana rajyam karyakramanni political arena lo oka dependable news ప్రోగ్రామ్ గా దీన్ని డిజైన్ చేయాలి అని మైండ్ మీడియా మేనేజ్మెంట్ మన దేశం మన రాజ్యం టీం కూడా కృషి చేస్తున్నాయి. వీ హ్యావ్ సర్టన్ ప్లాన్స్. ఐ డోంట్ వాంట్ టు లే దెమ్ అవుట్ ఆన్ ఎ పబ్లిక్ షో రైట్ నౌ, బట్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు మేక్ ద షో మోర్ క్యూరియస్ అండ్ మోర్ అపీలింగ్ టు ద ఆడియన్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్. రాదర్ అన్నిటికంటే ముఖ్యంగా మోర్ ఇన్ఫర్మేటివ్. And probably we hope that we will become a deciding factor on how you decide to vote. That's the goal of the show. we don't want to canvass a particular party for elections or something, but the purpose of Manadesam Manrajyam starts by keeping the 2019 elections in the view so that audience who I don't want to discuss on that right now, but we will definitely come up with certain tools where you will be able to more genuinely utilize your right to vote. That much we want to guarantee you. By that way, we would like to be, we would like to position ourselves in such a position in this media where we will aid our audience to make their decisions in the right way, especially when it comes to ruling ourselves. In a democracy, Manadesam, Manarajyam is the main concept. But anyhow, we'll move on to the show today. And today, as I told you, it will be a short and sweet show. We are going to discuss just three issues right now. As I told you, another reason why I was discouraged a little bit to conduct these shows in the last few days is I could not find news of national importance. News where nationalism is a key player. Atuvanti news manaku local political news dorukutundi kani atuvanti national news we could not find. That was another reason why we did not get on to basically, it's not a question of effort versus time and energy we spend and then response, but somehow there were few things that were happening, heavy busy schedule and all that. But anyhow, we talk about today three items, as I told you. One, we start with the Paradise Papers. What are these papers? We'll talk about that. The second one is commercial courts. What are commercial courts? Can the court be commercial? Is a common man question. Court, commercial court ante emti. And the third thing we are going to be analyzing today is, today, rather, it is more than 10 years in India, we got one act that is called Domestic Violence Act. That is Gruha Himsa Nirodhaka Chattam. It is 10 years by now this act has been in force in India. Ee Gruha Himsa Nirodhaka Chattam lo mana em sadhicham, dani valla emi jarugutondi, tarvata ee commercial courts manake em jarugutha, matha koncham legal situation gaane ivanti show mottamu aa moodu topics meeda surface chestunnam. First, let's talk about what are these papers, Paradise Papers, konnalakritam buzzword, Panama Papers. Panama patralu leak ayyayi, dani meeda konnalu charcha nadichindi. Ivalla Paradise patralu leak avutayi, dini meeda kontha charcha nadustundi. Rep inkekkada patralu leak avutayi, vaati meeda malli charcha nadustundi. HSBC scam, Liechtenstein bank scam, Panama Papers, Paradise Papers. What are all these things? What is the government is achieving? Prabhutvalu deen dwara em sadhistunnayi? Eppudu deentlo pramukhula perle enduku untayi? ఒక దేశం నుంచి 714 మంది పేర్లు దీంట్లో వచ్చాయి. వాటిలో చాలా మంది కాదు, అందరూ ప్రముఖులే. వీళ్ళొక్కళ్ళే కాదు, వేరే వేరే దేశాల్లో కూడా ప్రముఖులే దాంట్లో ఉన్నారు. ముఖ్యంగా లండన్ లో చూస్తే బ్రిటన్ రాణి, తన పేరు కూడా ఈ ప్యారడైజ్ పత్రాల్లో ఉంది. అమెరికాలో చూస్తే కామర్స్ మినిస్టర్, రష్యాలో చూస్తే ప్రెసిడెంట్ యొక్క సాలుడు. ఇంకా ఈ 714 మంది పేర్లు చూస్తే వాళ్ళలో కొంతమంది సినిమా తారలు, కొంతమంది కాంగ్రెస్ మంత్రులు, మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇలా రకరకాలుగా ప్రముఖులే కనపడతారు. అసలు ఏం జరుగుతోంది? వీటి వల్ల మనం ఏం సాధిస్తున్నాం? అసలు అక్కడ చట్టపరంగా ఏమైనా నేరం జరిగిందా జరగలేదా? వాటిని కేవలం మనతో ప్రజలతో ఆడుకోవడానికి మభ్య పెట్టడానికి దేన్నో కప్పిపుచ్చడానికే ఇవి వస్తాయా అనేటువంటి ఆలోచన చూస్తే ప్రభుత్వాల యాక్షన్స్ వీటి మీద ఏముంటుంది. కేసులు బుక్ చేస్తే వాటి సొల్యూషన్ ఏంటి? వేర్ డు వి ఎండ్ అప్? వి ఎండ్ అప్ నో వేర్ అదర్ దాన్ అనదర్ 1 ఇయర్ డౌన్ ద రోడ్ ఇంకో పేపర్స్ బయటకు వస్తాయి. ఇవాళ ప్యారడైజ్ పేపర్స్, మొన్న పనామా పేపర్స్, రేపు స్కాండినేవియన్ పేపర్స్, ఏళ్ళుండి ఇంకో పేపర్స్. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నార్మల్లీ దీస్ ఆర్ ఆల్ స్కీమ్స్ కొన్ని పెట్టుబడులు పెట్టుకోవడానికి ఈ పేరున్న వ్యాపారులను ప్రముఖులను మభ్యపెట్టి, నా అనుమానం ప్రకారం, ఇది కేవలం నా అనుమానమే, ఐ థింక్ ఐఆమ్ ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్ దిస్, కొంతమంది పెద్ద మనుషులను అడ్డు పెట్టుకొని ఇది ఒక బ్రోకరేజ్ వ్యాపారంగా కొన్ని సంస్థలకు పెట్టుబడులు ఏర్పాటు చేసే వ్యవస్థలాగా దీన్ని ఒక అంతర్లీనంగా నడుపుతూ ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఈ డబ్బు ప్రతిసారి పెద్ద మనుషులు ముఖ్యంగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. కామన్గా మనం వింటున్న పేరు అమితాబ్ బచ్చన్ గారు. పనామా స్కామ్లో, దీంట్లో, వీటన్నింటిలో వీరి పేరు వస్తుంది. బహుశా వీరు ఇటువంటి మార్కెటింగ్ స్కామ్కు బలే ఉంటారేమో అని నా అనుమానం. ఎందుకంటే ఏదైనా ఒక వెంచర్ వేస్తున్నాము అంటేనే అక్కడ ఎయిర్పోర్ట్ ఉందని, రైల్వే స్టేషన్ వస్తుందనో, లేకపోతే ఫలానా ప్రముఖులు అక్కడ కొనుక్కున్నారనో ఇలా చేసి మార్కెటింగ్ చేయడం అనేది దేశంలో సహజ వ్యాపార సూత్రం, మినిమం థింగ్. ఎక్కడైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ తయారైందంటే అక్కడ ముందుగా వెళ్ళి వ్యాపారవేత్తలే వాళ్లకు ఫ్రీగా ఇచ్చేస్తారు. ప్రముఖ క్రికెటర్ ఇంటికి వెళ్ళడము, మీరు ఒక ప్లాట్ మా దగ్గర తీసుకోండి, మేము ఫ్రీగా రిజిస్టర్ చేస్తున్నాము, మీరు ఆ సెరమనీ ఇనాగరేషన్ ఫంక్షన్కు మీరు రండి అని ఒక ప్లాట్ వాళ్ళకి ఎరగా చూపి వాళ్ళతో ఇనాగరేషన్ చేయిస్తారు. బహుశా అటువంటిది ఏమన్నా ఈ కొంతమంది ప్రముఖులు, ప్రతి దాంట్లో కనపడే ప్రముఖులు అటువంటి వాటికి ఏమన్నా బలవుతున్నారా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, ఒకటి. ఇక రెండవది, ఇండియా నుంచి డబ్బు తీసుకొని ఎవరు కూడా బయటికి సూట్ కేసులో డబ్బు తీసుకొని వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు. ఏ డబ్బు అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్ళినా అవి వెళ్తే బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా వెళ్ళాలి, లేదు అంటే ఇల్లీగల్ రౌట్లో వేరే దేశాల్లో వాళ్ళ డబ్బు ఇచ్చి ఈ దేశాల్లో ఉన్న నల్లధనాన్ని ఇక్కడ ఏవైనా అవసరాలకు అవస్థకు తీర్చే పద్ధతిలో, అంటే హవాలా ట్రాన్సాక్షన్స్ అని మనం పేపర్లో చూస్తుంటాం, అలా అయినా జరగాలి. ఐ డోంట్ థింక్, పర్సనలీ ఐ డోంట్ థింక్, ఐ మే బి రాంగ్, బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, వెన్ ఐ మేక్ ఎ స్టేట్మెంట్ ఐ విల్ థింక్ 100 times అండ్ ఐ విల్ అనలైజ్ ద స్టేట్మెంట్ అండ్ దెన్ ప్రజెంట్ బిఫోర్ యూ. సో వీళ్ళెవ్వరూ కూడా అలా హవాలాలో డబ్బులు మార్చేంత మూర్ఖతంతో ఉంటారని నేను అనుకోను. ఏదో చిన్న వ్యాపారస్తులు కానీ, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే ఈ ఉగ్రవాద ముఠాలకు సంబంధం ఉన్న వాళ్ళు కానీ, నల్లబజార్లో జీరోలో వ్యాపారం చేసే చిన్న వ్యాపారి కానీ, ఉగ్రవాదులతో సంబంధం ఉన్న అటువంటి ముఠాలు కానీ హవాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అంటే నమ్మవచ్చు. కానీ వీళ్ళందరూ అలా హవాలా ట్రాన్సాక్షన్స్ను ప్రోత్సహిస్తారని, పార్ట్ అవుతారని అంత మూర్ఖంగా ఉంటారని అయితే నేను విశ్వసించను. సో మరి అటువంటప్పుడు ఈ డబ్బంతా కూడా ప్రభుత్వ ఛానళ్ళ ద్వారా, బ్యాంకుల ద్వారానే ఇంకొక పద్ధతిలో వేరే హెడ్స్ కింద ఈ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వీళ్ళ ఆఫర్స్ కానీ ట్రాన్స్ఫర్ అయి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరటువంటిప్పుడు వ్యవస్థలో ఉన్న లోపాలని భారతదేశం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను విశ్వసిస్తున్నాను. లేకపోతే ఇలా పేపర్ స్కామ్స్, ఇవాళ ఒకటి వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది, ఎల్లుండి ఇంకోటి వస్తుంది, దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆర్డర్ ఆఫ్ ద డే. ఇక రెండవది, ట్యాక్స్ హేవెన్, ట్యాక్స్ హేవెన్ అని ఒక పెద్ద మాట వింటూ ఉన్నాం. ట్యాక్స్ హెవెన్ అంటే ఆ దేశాల్లో సంపాదించిన డబ్బుకు ట్యాక్స్ ఉండదు, ఆర్ ట్యాక్స్ తక్కువగా ఉంటుంది. వ్యాపారులు కోరుకునేది ఏమిటండి? ట్యాక్స్ హెవెనే కదా. మరి ఈ ర్యాంకుల కోసం ఎగబాకే ప్రభుత్వాలు కానీ, భారత కరెన్సీ విలువను నిలబెట్టాలి అనుకున్న ప్రభుత్వాలు కానీ, భారతదేశంలో ఉన్న వ్యాపార వనరులను కానీ, హ్యూమన్ రిసోర్స్ను కానీ అటువంటి సరళీకృతమైన ట్యాక్స్ హేవెన్గా ఎందుకు తయారు చేయలేకపోతుంది అన్నది ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. డిస్కషన్, ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ ఫ్రమ్ దిస్ ప్యారడైజ్ పేపర్స్ టు సంథింగ్ ఎల్స్, బట్ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జిఎస్టి, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రిఫార్మ్, ఐ అగ్రీ విత్ యూ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రిఫార్మ్. 125 లక్షల రకాల ట్యాక్సులు కాకుండా కేవలం ఒకే ఒక ట్యాక్స్ విధానంతో 4 స్లాబుల్లో 0%, 5%, 12%, 18%, 28%, ఒక ఓన్లీ 4 స్లాబ్స్ లో ట్యాక్సేషన్ తీసుకొచ్చారు. ఎక్సైజ్ డ్యూటీ అని, ఆ డ్యూటీ, ఈ డ్యూటీ, ఇవన్నీ తీసిపారేసి ఒకే ట్యాక్స్ పెట్టారు. చాలా సంతోషం. కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఎంత హారిబుల్ అండ్ హారిఫిక్ గా ఉన్నది అంటే, ఒక చిరు వ్యాపారిని, వ్యాపారం జరగక వాడి బాధలు వాడు పడుతున్న వాడిని కూడా ఫామ్స్ పేరిట కనీసం 8 నుంచి 10 ఫోన్ కాల్స్ ప్రతిరోజు ఆ వ్యాపారి రిసీవ్ చేసుకొని ఒక భయానక వాతావరణం, ఏదో ఒక ఉగ్రవాద కేసులో ఇరుక్కున్నట్టు, ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కున్నట్టు ఆ వ్యాపారి బాధపడే స్థాయిలో ఈ టాక్సేషన్ డిపార్ట్మెంట్స్ ఆ చిరు వ్యాపారులను గత 3 నెలలుగా ఒక విధంగా హింసిస్తున్నాయనే చెప్పవచ్చు. ఆ బాధ పడలేక కొంతమంది ఎంతో కొంత కట్టేద్దాం, లేకపోతే అసలు ఈ బిజినెస్సే మానేద్దాం అన్నటువంటి ఆలోచనలలో కొంతమంది పడ్డారు. సరళీకృతమైన వ్యాపార విధానాలు తీసుకురావడంలో తప్పు లేదు. సరళీకృతమైన వ్యాపార విధానాన్ని తీసుకొచ్చే ముందు మీరు వడ్డించబోయే ట్యాక్సెస్ను ప్రజలు ఆలింగనం చేసుకునే విధంగా ఉండాలి. ఉదాహరణకు, ఒక ప్లాట్ రిజిస్టర్ చేసుకుంటే 6 నుంచి 12% వరకు స్టాంప్ డ్యూటీ ఉన్నది భారతదేశంలో. స్థలాలేమో స్కై రాకెటింగ్ గా రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. డబ్బు బ్యాంకుల్లో మారింది అంటే రూపాయి రూపాయకు నిఘా పెంచి ఆధార్ కార్డు అనుసంధానమని, అదని ఇదని, ప్రతి రూపాయి ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందో నిఘా నేత్రం పెరిగింది. తప్పు లేదు, నిఘా నేత్రం పెరగాల్సిందే. ఇప్పుడు మార్కెట్ రేటుకు రిజిస్ట్రేషన్ రేటుకు ఉన్న వ్యత్యాసం అయితే మార్కెట్లో ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయాయి. మార్కెట్ రేటు 1 కోటి రూపాయలుంటే రిజిస్ట్రేషన్ రేటు 30 నుంచి 50 లక్షలు ఉంది చాలా చోట్ల. ఆ వ్యత్యాసం ఆల్మోస్ట్ 2 ఇంతలు, తప్పితే 3 ఇంతలుగా ఉంది. ఇప్పుడు 3 ఇంతలు డబ్బు ట్రాన్స్ఫర్ చేసి 3వ వంతుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ డబ్బు దేనికి ట్రాన్స్ఫర్ అయిందని జవాబు చెప్పాలి సామాన్యుడు. లేదా 3 ఇంతలు డబ్బు కట్టి మార్కెట్ విలువగా రిజిస్ట్రేషన్ చేసుకుని 1 కోటి రూపాయల ప్లాటుకు 10 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ కట్టి ప్రభుత్వ ఖజానాకు 10 లక్షలు నింపి 1 కోటి రూపాయల మీద క్యాపిటల్ గెయిన్స్ రూపేణా మళ్ళీ ఇంకొక 10% ప్రభుత్వానికి ఇచ్చి ఈ వ్యాపారంలో సింహ భాగాన్ని నాకు ఇవ్వు అనేటువంటి ప్రభుత్వం ట్యాక్స్ హేవెన్ కాగలుగుతుందా? ప్రజారంజకమైన పన్ను విధానాన్ని తేగలుగుతుందా? అటువంటి సరళీకృతమైన పన్ను విధానాలు తెచ్చే వరకు ఇటువంటి పారడైజ్ పేపర్స్ కానీ ఇటువంటి పనామా పేపర్స్ కానీ ప్రతిరోజు భారతదేశంలో ఏదో ఒక కారణం చేత కలకలం రేపుతూనే ఉంటాయి. ఆ సరళీకృతమైన పన్ను విధానాలు రానంత వరకు ప్రభుత్వం ప్రజారంజకంగా పాలించాలి అంటే సరళీకృతమైన పన్ను విధానము, సింపుల్ ట్యాక్స్ ప్రొసీజర్స్, అంతేకాని లక్షల లక్షల రూపాయలు నీవు నాకు ఇవ్వు, నేను నీకు ఖర్చు పెడతా అంటే కడతారు, కానీ అక్కడ జరిగేది నేను నీకు ఖర్చు పెడతా కాదు, నేను వాడికి దానం ఇస్తా, నేను ఈ కులానికి ఇల్లు కట్టిస్తాను, నేను ఈ కులానికి భవన్ కడతాను, నేను వీళ్లకు ఉచిత కరెంట్ ఇస్తాను, నేను ఇంకొకడికి ఇంకేదో చేస్తాను, నీవు మటుకు నీ డబ్బు నాకు ఇవ్వు, నేను ఓట్ల కొనుగోలు కోసం కులాల పేరిట మతాల పేరిట సమాజాన్ని విచ్ఛిన్నం చేసి నా కుర్చీ నేను కాపాడుకుంటాను, నీవు మటుకు నీ ముక్కు పిండి నేను ట్యాక్స్ వసూలు చేస్తాను అన్నటువంటి పన్ను విధానం ఉన్నంత వరకు భారతదేశంలో ఇటువంటి పారడైజ్ పత్రాలు గంటకొకటి విడుదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ రాబో రోజుల్లో గంటకొకటి విడుదలైనా, ఎందుకంటే దీంట్లో మీరు ముఖ్యంగా చూడాల్సిన విషయం ఒకటి ఉన్నది. ప్రతిసారి కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు వస్తాయి, సరే వాళ్ళ పేర్లు అంటే బహుశా వీళ్ళు అటువంటి వ్యామోహాలకు లోనవుతున్నారో లేకపోతే వీళ్ళు అటువంటి ట్రాప్లో పడి వాళ్ళ పేరు ముందొస్తుందో నాకైతే తెలియదు, కానీ దే నీడ్ టు బీ కేర్ఫుల్. కానీ ప్రతిసారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఖచ్చితంగా కొంతమంది బయటకు వస్తారు. ఒక 1000 పేర్లు బయటకు వస్తాయి, దాంట్లో 5 ప్రముఖంగా వినపడతాయి, 5లో 1-2 సినీ ప్రముఖుల పేర్లు, మిగిలిన 3-4 ఎగ్జిస్టింగ్ మినిస్టర్ల పేర్లు బయటకు వస్తాయి. ఏమిటి, మీ ఇంట్లో దొంగున్నాడు అంటే మీరేం చెయ్యరు అన్న ధీమా. ఈ ప్రతిపక్షాలు వాటి ముందు ఇప్పుడు ప్రధానమంత్రి గారు నిజంగా నల్లధనం పైన పోరాడేవారైతే వారి మంత్రివర్గ సహచరుల పైన యాక్షన్ తీసుకోమనండి. నౌ ఎ న్యూ డిబేట్ హస్ స్టార్టెడ్. దిస్ హెస్ బికమ్ ఎ కామన్ ఫినామినా. బట్ క్వశ్చన్ హియర్ ఇస్ నాట్ దాట్. వీటన్నిటికీ మూలం ఎక్కడుందో ఆ మూలాన్ని మనం నరకనంత వరకు ఏ దేశాల లిస్టులో ఏ ప్రపంచ బ్యాంకు జాబితాలో మనం పైకెక్కినా భారతదేశ ప్రజల జాబితాలో మటుకు ఇంకా అణగారిపోతూనే ఉంటాము.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నులా గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం నవంబర్ 6, 2017 నాటి ఎపిసోడ్ మన ప్రసారం.
Hi everyone, I'm Mohammad Irfan and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఉదాహరణకు See this news. Commercial court. పదం వినడానికి కొంత హాస్యాస్పదం ఉంది, కానీ చట్టంలో ఉన్న పదం కాబట్టి మనం దాన్ని విమర్శించరాదు. కమర్షియల్ కోర్ట్ అంటే, ఒకళ్ళు అడిగారు నన్ను, సార్ కమర్షియల్ కోర్ట్ అంటే ఏమిటి అని. అన్న నీకేం తెలుసో చెప్పబోయా అన్నాను. ఆయన ఆలోచించి ఒకడు అన్నాడు, న్యాయాన్ని కొనుక్కోవచ్చా సార్, కమర్షియల్గా అమ్ముతారు అక్కడ అన్నాడు. అలా కాదయ్యా, దట్ ఈస్ రాంగ్ అన్న. ఇంకొకడు అంటాడు, సార్ కొన్ని చోట్ల నేను కొన్ని దేశాల్లో ఒక ఫెసిలిటీ ఉందని విన్నాను, నాకు నిజమో కాదో తెలియదు, ఇద్దరు క్లయింట్స్ కలిసి ఒక జడ్జిని అపాయింట్ చేసుకుని ఆ జడ్జి వాళ్ళ కేసు విచారిస్తారట, అది నిజమేనా అని అడిగారు. నీ ఆలోచన కాస్త బెటర్గా ఉన్నది. ఇప్పుడు ఆ కామన్ జడ్జిని మనం పట్టుకురావాలి, నిజాయితీగా ఇద్దరు మధ్యలో నిలబడి చెప్పగలిగే జడ్జిని మనం వెతకాలి, అంతమంది జడ్జిలు ఉన్న పోస్టుకే లేరు మనకు, అంటే అది కూడా కాదు అని. దెన్ ఐ స్టార్ట్ టెలింగ్ వాట్ ఆర్ దీస్ కమర్షియల్ కోర్ట్స్. కాన్సెప్షువల్లీ దెర్ ఆర్ సర్టన్ ఫ్లాస్ ఇన్ దిస్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ ఈస్ అన్ యాక్ట్, So we cannot debate an act. We have to follow. If we respect the constitution, we have to follow the act. మరి ఆ లూప్ హోల్స్ లేకుండా ఏ యాక్ట్ లేదు అన్ఫార్చునేట్లీ. అది ఉంటేనే లాయర్లకు జీవనం, అండ్ పీపుల్ క్యాన్ టేక్ ఎన్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్. బట్ ఎనీహౌ, సెంటర్ ఇస్ ప్లానింగ్ టు సెటప్ మోర్ కమర్షియల్ కోర్ట్స్ డేస్ ఆఫ్టర్ ఇండియా హెస్ జంప్డ్ 30 పొజిషన్స్ ఇన్ వరల్డ్ బ్యాంక్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్. లా మినిస్ట్రీ ఆఫీసర్ సెడ్ యూనియన్ గవర్నమెంట్ ప్రపోజ్ టు ఎస్టాబ్లిష్ కమర్షియల్ కోర్ట్స్ ఇన్ డిస్ట్రిక్ట్స్ టు ఫర్దర్ ఇంప్రూవ్ పారామీటర్స్. A legal remedy to commercial dispute and enforcement of business contract and our parameters of the World Bank ranking. Yes.
భారతదేశంలో వ్యాపారం చేయాలి అంటే కొంతమంది భయపడతారు, కొంతమంది ఆనందపడతారు. ఎందుకంటే బయట వాళ్ళు కొంతమంది ఆనందపడేది ఎందుకంటే బోఫోర్స్ లాంటి కుంభకోణంలో, లేకపోతే యూనియన్ కార్బైడ్ లాంటి కుంభకోణంలో 30 ఏళ్ళు జరిగినా న్యాయం జరగదు. యూ కెన్ ఎక్స్టెండ్ ప్రొలాంగ్ దాన్ని లాగిచ్చి 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 అసలు విక్టిమ్ నాశనం అయిపోయేంత వరకు, కాళ్ళు అరిగే వరకు మనం ప్రొలాంగ్ చేయగలము అన్న చరిత్ర భారతదేశ న్యాయస్థానాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సర్టన్ పీపుల్ ప్రిఫర్ దట్ ఇన్ ఇండియా డూ వాట్ ఎవర్ యూ వాంట్, లెట్ ఇట్ గో టు ద కోర్ట్ అండ్ దెన్ సిట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, స్టే తీసుకొని కూర్చో. ఇది ఒక న్యాయ సూత్రం అయిపోయింది భారతదేశాన్ని. గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా పెడతారు, గుళ్ళు గోపురాల్ని కబ్జా పెడతారు, స్టే తీసుకొని కూర్చుంటారు. ఇక ఆ కేసు తెగదు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అసలు వాడికి విసుగొట్టి పోతాడు, లేకపోతే కబ్జా చేసిన వాడు నెక్స్ట్ జనరేషన్ వాడే ఓనర్గా దాన్ని అనుభవిస్తాడు. సో ఈ ఢిల్లీ దీనికి ఒక న్యాయ సిద్ధాంతం మనకు అడ్డం వస్తుంది. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని ఒక వర్డ్ చెప్తే, ఇంకొక వైపు ఏం చేస్తుంది, యు కెన్ నాట్ డూ అన్జస్టిస్ బికాజ్ యూ హ్యావ్ టు డూ జస్టిస్ ఆన్ టైం. కాలపరిమితి పెట్టుకొని ఈ కాలపరిమితి లోపల కేసు తెంచాల్సిందే అంటే న్యాయ సూత్రాలకు విరుద్ధం. న్యాయ సూత్రాల ప్రకారం న్యాయాన్ని సూక్ష్మంగా చూసి ధర్మాన్ని న్యాయాన్ని నిలబెట్టాలి అనేది న్యాయ సూత్రం. కాలపరిమితి పెడితే ఒక కాన్ఫ్లిక్ట్, కాలపరిమితిని చూసి న్యాయాన్ని విస్మరిస్తే, న్యాయాన్ని ఆలోచిస్తూ కాలపరిమితికి లోబడకపోతే, ఇన్ని ఒక కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ ధర్మాన్ని న్యాయాన్ని రెండింటినీ నిలబెట్టడానికి. ఇప్పుడు కొన్ని ట్రిబ్యునల్స్ ఉన్నాయి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రిబ్యునల్స్. ఆ ట్రిబ్యునల్స్ అన్నింటిలో కూడా టైం ఫ్రేమ్ ఉంది. డెట్ రికవరీ ట్రిబ్యునల్ 90 రోజుల లోపల తీర్పు చెప్పాలి అన్నది దాని ఫార్మేషన్ ప్రిన్సిపల్స్లో ఒకటి. కేసెస్ విల్ టేక్ ఇయర్స్ టుగెదర్. ఇవాళ హైదరాబాద్ డెట్ రికవరీ ట్రిబ్యునల్లో 2005-2004 కేసులు కూడా 2-3 పెండింగ్ ఉన్నాయి ఇంకా. దిస్ ఇస్ అట్ లోకల్ ట్రిబ్యునల్ లెవెల్. అపిలేట్ కోర్టులో ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఈ ట్రిబ్యునల్స్లోనే ఈ కాలపరిమితి ఉన్నా కేసులు హైకోర్ట్స్ ఆర్ గివింగ్ డైరెక్షన్స్ వితిన్ 90 డేస్ డూ ద జస్టిస్ కంక్లూడ్ ద కేస్ అని చెప్పిన దాఖలాలు ఉన్న కేసుల్లో కూడా 2-3 సంవత్సరాల పాటు కింది కోర్టులో కంక్లూడ్ చేయలేకపోతున్నాయి. కారణం నంబర్ ఆఫ్ కేసెస్, మ్యాన్ పవర్, ట్యాక్ట్ఫుల్నెస్ ఆఫ్ కౌన్సిల్స్, టెక్నికల్ ఫ్లా ఇన్ ద సిస్టమ్, మిస్యూజ్ ఆఫ్, ఐ డోంట్ వాంట్ టు యూజ్ అ వర్డ్ జుడిషియల్ అథారిటీ, బట్ మిస్యూజ్ ఆఫ్ ఆర్ వేస్టింగ్ టైమ్ ఆఫ్ జ్యుడిషియరీ బై లిటికెంట్ అడ్వకేట్స్ ఆర్ లిటికెంట్ క్లయింట్స్. ఏదో కారణం చేత వాళ్ళ ట్యాక్ట్ఫుల్నెస్తోనో చట్టాన్ని అడ్డు పెట్టుకునో వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించడమా, లేదా లాంగ్ రూట్లో
కోల్డ్ స్టోరేజ్ లో పారేయడం అంట. ఇటువంటి వ్యవస్థలో ఈ కమర్షియల్ కోర్ట్స్ ఎంతవరకు హెల్ప్ చేస్తాయి అన్నది కూడా ప్రశ్నార్థకమే. దీస్ కమర్షియల్ కోర్ట్స్ అంటే బేసిక్ గా ఏమిటి, వాట్ ఆర్ దీస్ కమర్షియల్ కోర్ట్స్ అంటే, దీస్ కమర్షియల్ కోర్ట్స్ బేసికలీ డీల్ విత్ సిచ్యువేషన్స్ ఎనీథింగ్ సబ్జెక్ట్ మ్యాటర్ మస్ట్ బి మోర్ దెన్ 1 crore rupees, ప్రైమర్లీ 1 crore rupees కంటే ఎక్కువ ఉన్నవి ఆ కమర్షియల్ మ్యాటర్స్ లో అవి చూస్తాయి. దాంట్లో ఎటువంటివి చూస్తాయి, కమర్షియల్ డిస్ప్యూట్ అంటే ఏంటి అంటే కాంట్రాక్ట్స్ కానీ లీజ్ అగ్రిమెంట్స్ కానీ వ్యాపార సంబంధమైన లావాదేవీలు కానీ సివిల్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏవైతే దీంట్లో ఉంటాయో, నాట్ రిలేటెడ్ టు క్రిమినల్ ఆర్ ఫోర్జరీ ఆర్ 420, 120B, చీటింగ్ దేశద్రోహం ఇవి కాదు, వ్యాపార సంబంధమైన చట్టాలు కేసెస్కి మటుకు డిస్ప్యూట్స్కి మటుకు ఈ కమర్షియల్ కోర్ట్స్ లో తీసి వాటిని త్వరగా న్యాయం చేయాలి, లీగల్ ఎంటాంగిల్మెంట్ వాటి మీద ఉండకూడదు అన్నది దీని ఉద్దేశం. ఉద్దేశం ప్రతి ఒక్క లా మేకర్ది, ప్రతి ఒక్క ప్రభుత్వానిది, ప్రతి ఒక్క చట్టానిది అట్లీస్ట్ ఆన్ ద పేపర్ బాగానే ఉంటుంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్రాబ్లం. ఆ ఇంప్లిమెంటేషన్ దగ్గరే మనకు సమస్య వస్తుంది. ఇప్పుడు ఈ కమర్షియల్ కోర్ట్స్ ఇప్పుడు ఉన్న కోర్ట్స్ ఇలానే, ఒకప్పుడు మన ట్యాక్స్ వ్యవస్థ ఆ ట్యాక్స్ కావాలి ఈ ట్యాక్స్ కావాలి అని 4,000, 3,000, 5,000 ట్యాక్స్లు తయారయ్యాయి. ఇప్పుడు వాటన్నిటినీ కట్ చేసి జిఎస్టీ అన్నాను. ఇప్పుడు కోర్టుల వ్యవస్థను కూడా మనం విభజించుకుంటూ, న్యాయ వ్యవస్థను కూడా ముక్కలు ముక్కలు చేసుకుంటూ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అని, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అని, కమర్షియల్ ట్యాక్స్ ట్రిబ్యునల్స్ అని, అపెలేట్ ట్రిబ్యునల్స్ అని, ఆ ట్రిబ్యునల్స్ అని, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్స్ అని రకరకాలుగా మనం ముక్కలు 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 చేస్తూ వెళ్ళి బహుశా ఒకనాడు ఈ వీటన్నిటిని కూడా మళ్ళీ కన్సాలిడేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఎందుకంటే ఇన్ని రకాలుగా దీన్ని డీసెంట్రలైజ్ చేస్తూ వెళ్ళి అది ఎటువంటి సమాధానం చెప్తుందో మనకు తెలిసే పరిస్థితి లేదు. ఐ థింక్ ఇట్ రిక్వైర్స్ ఏ డీసెంట్ లుక్. భారతదేశ ప్రభుత్వం ఒక లాంగ్ రన్లో వీటిని ఆలోచిస్తూ అసలు ఈ తప్పు చేసే అవకాశం లేకుండా ఉండే చట్టాన్ని కానీ, ఇక్కడ ఈ తప్పు చేయకుండా ఉండే చట్టం అనేది సాధ్యం కానిపనండి. ఎందుకంటే టు ఎర్ర ఇస్ హ్యూమన్, టు ఫైట్ ఇస్ హ్యూమన్ ఇన్స్టింక్ట్. ప్రాబబ్లీ సునాయాసంగా అనాయాసంగా డబ్బు కావాలి అనడం మానవ నైజమైపోయింది. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ సమ్ అసెస్మెంట్ కేసెస్ బిట్వీన్ ప్రైవేట్ ఇండివిజువల్స్, కేసెస్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ సివిలియన్ చూస్తే ఆ కేసులు ఎక్కువ ఉన్నాయి. సో యూ మీన్ టు సే ఇస్ గవర్నమెంట్ అన్జస్ట్ విత్ పబ్లిక్? ఇఫ్ గవర్నమెంట్ ఈజ్ అన్జస్ట్ విత్ పబ్లిక్, వై ఈజ్ గవర్నమెంట్ క్వారలింగ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా? దే కుడ్ మైట్ యాజ్ వెల్ బి జస్ట్. కానీ అక్కడ జరిగేది అది కాదు. చట్టంలో ఉన్న లొసుగులను ఆధారం చేసుకుని స్వార్థపరులైన కొందరు అధికారులు కానీ, కొందరు ప్రజలు కానీ, కొందరు ఉద్యోగులు కానీ చట్టాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ స్వార్థపూరితమైన అవసరాలని తీర్చుకుంటున్న కేసు దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి. అన్యాయం జరుగుతూ ఉండొచ్చు, అక్కడ అన్యాయం జరిగింది అని తెలిసి వెంటనే జడ్జ్ గారు ఆ అన్యాయాన్ని సరిచేసే లోపలే ఆ డిపార్ట్మెంట్ హెడ్ దాన్ని సరిచేయవచ్చు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్, కానీ అలా జరగదు. ట్రిబ్యునల్కి వెళ్లాల్సిందే, ట్రిబ్యునల్ నుంచి అప్పీల్కి వెళ్లాల్సిందే, అప్పీల్ నుంచి హైకోర్టు, హైకోర్టు సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ నీకు ఇంప్లిమెంట్ చేయమని రాయించుకురాపో అప్పుడు చేస్తామంటే, నాకు తెలిసిన ఒక ఉన్నతాధికారి ఎగ్జిక్యూషన్ పిటిషన్ మళ్ళీ వేయాల్సి వచ్చింది ట్రిబ్యునల్. తన 35 ఏళ్ల జీవితంలో 23 సంవత్సరాలు ప్రభుత్వంతో ట్రిబ్యునల్లో ఒక్క పాయింట్ మీద యుద్ధం చేసిన వ్యక్తి ఒకరు నాకు తెలుసు. ఆఖరుకు ఆయనకు ఆ ఫ్రూట్స్ అందే సమయానికి ఆయన రిటైర్ కావడం జరిగిపోయింది. అంత ఆలస్యమా జడ్జిమెంట్. సో ఆ వ్యవస్థను ఆ ఆలోచనను మార్చేంత వరకు మనం ఎన్ని కోర్ట్స్ పెట్టుకున్నా, ఎన్ని కమర్షియల్ కోర్ట్స్ ప్లాన్ చేసినా, ప్రభుత్వ విధానాల్లో మార్పు వచ్చే వరకు భారతదేశాన్ని మార్చడం న్యాయ వ్యవస్థ కాదు కదా. బ్రహ్మదేవుడు దిగిన ఈ ఆలోచన విధానాన్ని మార్చుకునే వరకు ప్రజలలో కానీ ప్రభుత్వాల్లో కానీ ఈ దృక్పథాన్ని పెట్టే వరకు ఇటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. ఈ పారడైజ్ పేపర్స్, పనామా పేపర్స్, ఆ డిలే, ఈ జస్టిస్, ఈ ఇన్జస్టిస్, ఇవన్నీ కూడా కామన్గా అయిపోతాయి. మొన్న ఒక చార్టెడ్ అకౌంటెంట్తో మాట్లాడుతూ ఉంటే అరౌండ్ 35-40% ఆఫ్ ద మనీ వీ మేక్ వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్. ఏ ట్యాక్స్ రూపానైతే కానీ మనం కష్టపడిన సొమ్ములో దగ్గర దగ్గర 35-40% సొమ్ము ఒక సామాన్యుడు ట్యాక్స్ కడుతున్నాడు ప్రభుత్వానికి. లెట్ ఇట్ బి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ఎనీథింగ్. మున్సిపల్ ట్యాక్స్ అనండి, ప్రాపర్టీ ట్యాక్స్ అనండి, రోడ్డు ట్యాక్స్ అనండి, ఆర్టీఏ ట్యాక్స్ అనండి, నీ ఇష్టం వచ్చిన ట్యాక్స్, ఈ జిఎస్టీ అయినా తీసుకోండి. సర్వీస్ ట్యాక్స్ 18%, సంపాదించిన సంపాదన మీద ఇన్కమ్ ట్యాక్స్ 30%, 48% నువ్వు సంపాదించింది ప్రభుత్వానికి ధారపోస్తున్నా. వాట్ ఈస్ ద గవర్నమెంట్ ఇన్ గివింగ్ ఇన్ రిటర్న్ అంటే బ్లాంక్ వేస్ క్వశ్చన్ మార్క్. ఇవి కాకుండా ఆ మిగిలిన 40% ఇల్లు కొనుక్కుంటే స్టాంప్ డ్యూటీ మళ్ళీ 10%. వీటిపైన సువిధా సులుపు లంచం, ఇప్పుడు చీఫ్ విజిలెన్స్ ఆఫీస్ అని, చీఫ్ విజిలెన్స్ వీక్ అని ఏదో ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. ప్రతిజ్ఞల వల్ల లంచగొండితనం రూపుమాగిపోతుంది అంటే తలకోసి పెట్టుకుంటాను. కళ్ళెదుట, అందరి కళ్ళెదుట కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేస్తున్నాను అని చెప్పిన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కింద అధికారులు ఎవరైనా ఒక పనికి వెళ్తే నా సంగతి ఏమిటి అని మాట్లాడుతున్న ఈ భారతదేశంలో ప్రతిజ్ఞ చేయిస్తే వాడు మాట మీద కట్టుబడి ఉంటాడు అన్న నమ్మకాన్ని మీరు ఇవ్వగలరా? రీసెంట్లీ I was there in one bank, I think it was a Canara bank, I think. ఆ బ్యాంక్ లో మొన్న ఒక రోజు విజిలెన్స్ వీక్ అని ఒక 5 నిమిషాలు ట్రాన్సాక్షన్స్ ఆపేశారు. అప్పుడే ఐ వెంట్ దేర్ టు క్యాష్ ఎ చెక్. సార్ ఒక 2 నిమిషాలు ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. ఐ రెడ్ ఇన్ న్యూస్ పేపర్ ఆన్ ద సేమ్ డే. ఐ సెడ్ ఫైన్. సార్ మీరు కూడా ప్రతిజ్ఞలో పాల్గొంటారా? ఐ సెడ్ ఫైన్, గో హెడ్. ఒకళ్ళు చదువుకున్నారు, అక్కడ మనుషులందరూ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు ప్రతిజ్ఞని. నవ్వుతూ మాట్లాడడంలో వాళ్ళ అంతర్యం ఏమిటి అంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ వీఆర్ డూయింగ్ అన్నటువంటి హాస్యాస్పద ధోరణి వాళ్ళ మొహాల్లో, బ్యాంక్ ఎంప్లాయీస్ మొహాల్లో ప్రస్ఫుటంగా కనపడతారు. దేర్ వాజ్ నో సీరియస్నెస్ ఇన్ ద ప్లెడ్జ్ దే ఆర్ టేకింగ్. ఈస్ దట్ వాట్ ఎ విజిలెన్స్ వీక్ దట్ వీఆర్ కండక్టింగ్ ఇన్ ఇండియా? అలా ప్రతిజ్ఞ చేసిన వెంటనే భారతదేశం ప్రక్షాళన అయిపోతుందా? బహుశా నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద బ్యాంక్ మేనేజర్ వాజ్ ఎ డీల్ ప్రాబబ్లీ, ఐ డోంట్ నో. క్యాన్ హీ గ్యారంటీ? ఆర్ అట్లీస్ట్ క్యాన్ ఎనీ వన్ కమ్ బ్యాక్ అండ్ గ్యారంటీ నిన్నటి వరకు నేను లంచగొండిగా ఉన్నాను, ఇవాళ నా లంచగొండతనాన్ని మానుకుని నేను రేపటి నుంచి నిజాయితీగా బతుకుతాను అన్నటువంటి ప్రతిజ్ఞ చేయగల దమ్ము ఏ ఒక్క భారతీయుడిలో అయినా ఉన్నదా? మానవుడిలో అటువంటి మార్పు రానంత వరకు ఈ ప్రతిజ్ఞలు దేశాన్ని ఎంత ముందుకు తీసుకుని వెళ్తాయి? వీటి మీద సగటు భారతీయుడు ఆలోచించాల్సిన అవసరం ఇవాళ ఎంతైనా ఉన్నది. 700,000 కోట్ల రూపాయలు, వాటిలో 200,000 కోట్లు బ్యాంకులకు, 500,000 కోట్ల రూపాయలు రహదారుల విస్తరణకు మోదీ ప్రభుత్వం ఇస్తోంది అని చెప్పారు. రీసెంట్లీ ఐ హావ్ సీన్ దట్ ఇన్ న్యూస్ పేపర్. వేర్ డిడ్ ద గవర్నమెంట్ గెట్ ఫండ్ ఆఫ్ 7 lakh crores? డిడ్ ఎనీవన్ క్వశ్చన్? 700,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ బ్యాంకులకు 200,000 కోట్ల రూపాయలు ఇస్తే దేన్ని మాఫీ చేస్తున్నారు? ఎక్కడికి ఆ డబ్బు పోతోంది? ఆ డెఫిసిట్ ఎందుకు వచ్చింది అని ఎవరైనా ఆలోచించారా? 150,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ అని, 100,000 రూపాయలు రుణం మాఫీ చేస్తామని, 200,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఈ రాజకీయ నాయకులు ఇవాళ బ్యాంకులకు 200,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఆ 200,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చింది అని ఎవరైనా వివరణ ఇచ్చారా? ఒక్క విషయం ఆలోచించండి, $105 బ్యారెల్ డీజిల్ ఉన్న రోజు పెట్రోల్ $70 భారతదేశంలో అమ్ముడవుతోంది, $35 బ్యారెల్ డీజిల్ ఉన్న రోజు అదే $70 పెట్రోల్ అమ్ముడవుతోంది భారతదేశంలో. మనకు కేవలం ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీలంకలో శ్రీలంక కరెన్సీ ప్రకారం $32 పెట్రోల్ అమ్ముడవుతోంది. అన్నిటికంటే ఫన్నీ పార్ట్ ఏమిటంటే ఆ శ్రీలంకకు కొంత పెట్రోల్ మనం అమ్ముతున్నాం. మన దగ్గర కొని వాడు $31 అమ్ముతుంటే మనం $70 మన దేశంలో అమ్ముతున్నాం. ఎంత డబ్బు ఎక్కడికి వెళ్తోంది, ఎవరి అవసరాలు తీరుస్తోంది? ఆధార్ కార్డ్ లింకేజ్, ఐ డోంట్ నో వాట్ ది గవర్నమెంట్స్ ఆర్ ట్రయింగ్ టు డూ. అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం అంటుంది, కానీ ఒక గగనం అయిపోయింది, ఒక యుద్ధం అయిపోయింది సామాన్యుడికైతే. వాట్ ఈస్ దట్ యు గెయిన్ బై లింకింగ్ ఆల్ దోస్ మొబైల్ ఫోన్స్ విచ్ ఆర్ యూజ్డ్ అన్ యావరేజ్ బై 3 months? 3-4 నెలల కంటే కొన్ని ఫోన్స్ ఎక్కువగా వాడడం లేదు. ఫ్రీ ఆఫర్ ఇచ్చాడని స్టూడెంట్స్ సిమ్ కార్డు తేవడము, దాంట్లో ఉన్న డబ్బు వాడడము, ఆ సిమ్ కార్డు పక్కన పారే. ఒక వ్యాపార నిమిత్తం ఒక ఫోన్ తీసుకోవడము, ఒక సిమ్ తీసుకోవడము, చుట్టుపక్కల మనుషుల దగ్గర అప్పులు చేయడము, ఆ ఫోన్ నంబర్ ఆన్సర్ చేయకుండా పక్కన పారేయడం. దిస్ ఈజ్ ద వే కామన్ సెల్ ఫోన్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఇండియా. ఎస్, దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ యూజింగ్ ఫోన్స్ రెగ్యులర్లీ. నా దగ్గర ఉన్న నంబర్ ఆల్మోస్ట్ లైక్ 13 ఇయర్స్ 14 15 ఇయర్స్ పైన నా దగ్గర అదే నంబర్ ఉంది, బట్ మోర్ దెన్ 15 ఇయర్స్, ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 18 ఇయర్స్ దట్ ఐ హ్యావ్ దట్ సేమ్ నంబర్ ఫర్ ద పాస్ట్ 18 ఇయర్స్. వెరీ ఫ్యూ పీపుల్ విల్ బీ కంటిన్యూస్లీ యూజింగ్. అదర్వైజ్ త్రో ద నంబర్, సిమ్ కార్డ్ అవే. ఒకటి ఒక ఒక ఫోన్ ఒక పాస్పోర్ట్ ఫోటో $30, ఒక అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు కాపీ, యూ గాట్ ఎ సెల్ ఫోన్. దానికి ఆధార్ కార్డు లింక్ పెట్టి భారతదేశంలో 100 కోట్ల పైన నంబర్స్ ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఆ సెల్ ఫోన్ కంపెనీల చేతుల్లో వెళ్ళి అక్కడి నుంచి దానికి సెక్యూరిటీ లేక దాని మీద ప్రజలు గగ్గోలు పెడుతూ, వాట్ ఈస్ దట్ వీ వాంట్ అచీవ్? ఇంకా హైట్ ఆఫ్ ద సిచ్యువేషన్ చెప్తాను చూడండి. ఐ ఆపరేట్ యూ కరెంట్ అకౌంట్స్ ఇన్ అలహాబాద్ బ్యాంక్. 12 రూపాయల జీవిత భీమా నాకు 6 అకౌంట్లు ఉంటే 6 అకౌంట్లలో నా అకౌంట్లో ఛార్జ్ చేశారు. కరెంట్ అకౌంట్స్లో సంస్థల పేరు మీద ఉన్న అకౌంట్లో 12 రూపాయల జీవిత భీమా గత 3 ఏళ్లుగా ఛార్జ్ అవుతుంది. 3 ఏళ్లుగా నేను కంప్లైంట్ రైజ్ చేస్తున్నాను, సార్ 12 రూపాయల్లో ఏముంది పోనీయండి సార్, మా టార్గెట్స్ మాకున్నాయి అన్నది బ్యాంకు మేనేజర్ సమాధానం. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వ రంగ బ్యాంకు. వేర్ ఆర్ వీ గోయింగ్? ఇటువంటి ఎన్ని మార్పులు తీసుకొస్తే భారతదేశం అగ్రస్థానాన్ని నిలబడుతుంది, కానీ కమర్షియల్ కోడ్స్ పెట్టడం వల్ల లేకపోతే డిమానిటైజేషన్ లేకపోతే సరళీకృత పన్ను విధానాల ముసుగులో సామాన్యుని బాధించడం వల్ల దేశం ముందుకెళ్తుంది అంటే నేను నమ్ము.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నులా గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం నవంబర్ 6, 2017 నాటి ఎపిసోడ్ మన ప్రసారం.
హాయ్, నేను మీ మణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయ.
ఐ విల్ మూవ్ టు ద లాస్ట్ సెగ్మెంట్ ఆఫ్ ద షో. యాజ్ ఐ టోల్డ్ యు, గృహ హింస చట్టం, దట్ ఈస్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, అది వచ్చి ఇప్పటికి భారతదేశంలో 10 సంవత్సరాలు అయింది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ అస్ నో వాట్ ఈస్ డొమెస్టిక్ వైలెన్స్. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఒకడినొకడు భార్యాభర్తల మధ్యలో ఘర్షణ పడడం కానీ భార్యను కొట్టడం కానీ ఇటువంటివి, అంటే రకరకాలుగా పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ వాట్ ఈస్ డొమెస్టిక్ వైలెన్స్. బట్ ప్రైమరీలీ ఈ చట్టం గురించి కొంత తెలుసుకుందాం ఈరోజు. దిస్ ఈస్ ప్రైమరీలీ ఫోకస్డ్ టు ప్రొటెక్ట్ ఉమెన్. భారతదేశ సిద్ధాంతం ఏమిటి అంటే మొగుడు పిల్లల మధ్య గొడవల్లో ఎవరు తలదూర్చకూడదు అని భావించే సిద్ధాంతం మనది. కానీ అన్ఫార్చునేట్లీ సిచ్యువేషన్ హావ్ గాన్ టు సచ్ అన్ ఎక్స్టెంట్, స్త్రీకి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా కూడా భారతదేశంలో ఎక్కడో కాదు తన సొంత ఇంట్లోనే రక్షణ కరువైంది అన్నటువంటి ఆలోచనే అత్యంత భయానకమైన ఆలోచన. వెరీ అన్ఫార్చునేట్లీ, ఎస్ ఆఫ్ కోర్స్, యాజ్ ఎవ్రీ సిచ్యువేషన్ హ్యాస్ బోత్ సైడ్స్, దీన్ని కూడా మిస్యూజ్ చేసే మహిళలు కూడా మన భారతదేశంలోనే ఉన్నారు. బట్ యూ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్ ప్రాబబ్లీ. బట్ వెరీ అన్ఫార్చునేట్లీ భారత స్త్రీ తన సొంత ఇంట్లోనే చట్టపరమైన రక్షణ కావాల్సిన అవసరం భారత రాజ్యాంగం, భారత పార్లమెంట్ 10 సంవత్సరాల క్రితం చట్టరూపేణ దాన్ని గుర్తించింది. లెట్ అస్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ దిస్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇస్, మేబీ టు హెల్ప్ ఫ్యూ సిస్టర్స్ హు ఆర్ సఫరింగ్ వితౌట్ నోయింగ్ దేర్ రైట్స్. తరచు న్యాయ వ్యవస్థలో ఒక మాట చెప్తారు, భక్తునికి భగవంతుడు ఎలాగో మన దేశంలో గృహ హింస అలాగాని. ఈ భక్తుడికి భగవంతుడు ఎప్పుడూ కనపడ్డు, కానీ వాడు ఉన్నాడని వీడు నమ్ముతూ ఉంటాడు. అలాగే సర్వకాల సర్వవ్యవస్థల్లో సర్వవ్యాపకంగా ఉండి కంటికి ఎక్కడా కనిపించదు అన్నటువంటి భగవంతుడి క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఈ గృహ హింసకు ఉన్నాయి. దాని నుంచి రక్షించడం కోసం ఏదో రకంగా భారతదేశంలో స్త్రీలపై ఇంట్లో వేధింపులు జరుగుతున్నాయని స్వాతంత్రం వచ్చిన తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని భారతదేశ రాజ్యాంగంలో మనకు మనం ఒక చట్టాన్ని తెచ్చుకున్నాం. ఈ గృహ హింస అనేది వాట్ ఈస్ దిస్ అంటే, నార్మల్లీ పీపుల్ థింక్ దట్ ఇట్స్ ఓన్లీ ఫిజికల్ అసాల్ట్ ఆన్ ఎ ఉమెన్. నో, ఇట్ ఈస్ నాట్. మానసిక ఉద్వేగపర్వమైన ప్రతి హింసను ఇది పరిగణలోకి తీసుకోవాలి. అలాంటి హింసలన్నింటినీ శిక్షార్హమైన నేరంగా మార్చడమే కాదు, బాధితురాలికి అన్ని విధాలుగా ఆదుకునేలా చట్టం నిలబడుతుంది. ఈ డొమెస్టిక్ వైలెన్స్ సపోర్ట్స్ ఎనీ ఉమెన్ హూ కెన్ కంప్లైన్ ఆన్ హస్బెండ్ ఆర్ ద రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్. ఇట్ విల్ ప్రొటెక్ట్ హర్. సాధారణంగా భారతదేశంలో బీయింగ్ ఎ పెట్రియార్కల్ కంట్రీ ఫర్ లాంగ్ టైమ్, పితృస్వామ్య విధానాలతో ఉన్న భారతదేశంలో స్త్రీ పేరు మీద చాలా తక్కువగా ఆస్తి ఉంచడం జరుగుతుంది. అలాంటిది ఒక స్త్రీ ఆస్తి మొత్తం భర్త పేరు మీద పెట్టుకున్నా, నా ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోని భర్త అన్నా కూడా సెక్షన్ 17 ఆఫ్ దిస్ యాక్ట్, దాని ద్వారా స్త్రీలకు రెసిడెన్స్ ఆర్డర్ అని గవర్నమెంట్ ఇస్తుంది. దట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రొటెక్షన్ ఉమెన్ హ్యాస్ టుడే ఇన్ ఇండియా. ఏ దేశంలో అలా రెసిడెన్స్ ఆర్డర్ లేదు. నీ సొంత ఇల్లు కాకపోయినా ఆ ఇంట్లో నీవు ఉండడానికి నీకు హక్కును కల్పిస్తూ రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తుంది సెక్షన్ 17 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. పోనీ ఇలా ఇంట్లోకి వచ్చి ఆ హాస్టైల్ టెరిటరీలో తన అక్కడ ఉంటే పొరపాటున తనకు ఏదైనా నష్టం జరిగితే ఎలా అన్నటువంటి ఆలోచనని బయటికి రావడానికి సెక్షన్ 18 దానికి ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా ఇస్తుంది. అంటే ఆమెపై ఈగ వాలనీయకుండా చూడాల్సిన బాధ్యత ఆ ఇంట్లో ఉన్న మనుషులు. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు హర్ దీస్ పీపుల్ విల్ బి టేకెన్ టు టాస్క్. ఇంతే కాకుండా ఉపాధి లేని ఆస్తి లేని స్త్రీ ఎలా బతకగలను అనుకుంటే మానిటరీ రిలీఫ్ ఆర్డర్ అండర్ సెక్షన్ 20 మానిటరీ రిలీఫ్ ఆర్డర్ కూడా తనకు సస్టెనెన్స్ కోసం డ్యూరింగ్ ద పెండెన్సీ ఆఫ్ డిస్ప్యూట్స్ తన గౌరవంగా తను బతకడానికి ఈ చట్టం మహిళకు సహాయపడుతుంది. The beautiful act actually, it's a boon for women and support. Not only to girl, not only to woman, it also works for the family members of the woman. Daughters, sons, son-in-laws, mothers, sisters, fathers, anyone of the related people to that woman, they can all get protection under this act. So, like that, like this, this act is good, but it is being misused as every time it is misused to some extent. But it, there are a lot of people who got belief under this act. ఇక్కడ కూడా ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఉన్నది. పుట్టింటి వారి ఆస్తి నుంచి భాగం తీసుకురావాలని భర్త కోరడం కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం నేరమే. అయితే తన హక్కు పుట్టింటి వాళ్ళ నుంచి స్త్రీకి సమాన హక్కు ఉన్నది అని కూడా ఇంకో చట్టం చెప్తోంది. మరి భర్త నీ హక్కును సంపాదించుకురావడం నేరం ఎలా అవుతుంది అని కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. అయితే నీ హక్కును తీసుకురా, నీ హక్కును సాధించుకో అని చెప్పడంలో తప్పు లేదు, కానీ నీ హక్కును కోరకపోతే హక్కు ఇస్ ఆల్వేస్ ఆప్షనల్. యూ కెన్ రిలింక్విష్ ద రైట్. Right has got a facility to relinquish if you want. కానీ నువ్వు అది తీసుకొనిరా, లేకపోతే నీ ఇంకో హక్కును భంగం కల్పిస్తాను అనడం మటు ఖచ్చితంగా చట్టపరంగా నేరం అవుతుంది. బేసిక్ నెసెసిటీస్ ఫుల్ఫిల్ చేయకుండా డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకొని సేఫ్టీ క్వశ్చన్ కావడము, there are a lot of items in this. It will treat from various angles what domestic violence is. It is not just a physical assault. So, ee act vachi Bharatdesamlo actually 2006 this act has come, and later some changes have come into the act, but it's more than 10 years it is in full force, and
thousands, probably lakhs of people have benefited from this. Lakhs of rights for lakhs of women in India have been protected under this. This is one of the beautiful act. ఇటువంటి చట్టాలు పార్లమెంట్ చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. కానీ ఈ కమర్షియల్ కోర్ట్స్, ఐ డోంట్ నో, కమర్షియల్ కోర్ట్స్ ఇస్ ఎ గుడ్ ఐడియా, బట్ ఐ హావ్ మై ఓన్ ఒపీనియన్ అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ అవాయిడెన్స్ ఆఫ్ ఎ లిటిగేషన్ మస్ట్ బి డిజైన్డ్ బై ద కోర్ట్, బై ద గవర్నమెంట్. అంతేకాని మీరు కొట్టుకోండి, మీరు డిస్ప్యూట్స్లోకి రండి, మేము న్యాయస్థానాన్ని పెట్టి మీకు తొందరగా పరిష్కారం అందిస్తాము, ఇస్ నాట్ ఈ రైట్ సొల్యూషన్. ఐ బిలీవ్ న్యాయస్థానాలు కావాల్సిందే, కానీ ఆ న్యాయస్థానాల జోలికి పోయి వాటి క్యూలో నిలబడేటువంటి, చట్ట వ్యవస్థలో పరిధిలో నిలబడేటువంటి వ్యాపార సూత్రాలు ఉంటే, కాన్ఫ్లిక్టింగ్ థాట్స్ ఉంటే, ఆబ్వియస్లీ లిటిగెంట్స్ విల్ బి మోర్, కేసెస్ విల్ బి మోర్, and judiciary has to work hard. Common ground meeda atuvanti disputed laws kani prajamodayogyam leni expensive tax philosophies kani utte, people will always run for tax havens. People will always see for that Panama Papers, Paradise Papers, etc., etc., etc. And this will continue. Anyhow, we conclude the show today. We will wait for a beautiful India pretty soon. Bharat Desamlo atuvanti vyavastha raavalani, prajaranjakamaina palakulu undalani aashistu. Thank you for tuning in for Manadesam Manarajyam. Tiriki Shukravaram Ratri 9:30 Manadesam Manarajyam lo kalusukundam. Antavaraku selavu. Signing off, your host Nagesh Panchatmula.
Intavaraku meeru vinnaru Nagesh Panchatmula gari Manadesam Manarajyam karyakramam November 6 2017 naati episode pana prasaram.
Hi, namaste. Nenu mee Malavika. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.